சதாசிவசமாரம்பாம் சங்கராச்சார்ய மத்யமாம் அஸ்மதாச்சார்ய பர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஓம்.
11வது அத்தியாயம் 12வது ஸ்லோகம்.
திவி சூரிய சஹஸ்ரஸ்ய பவேத் யுகபதுத்திதாம் யதி பாஸ்ஸதிருஷீ ஸா ஸ்யாத் பாஸஸ்தஸ்ய மஹாத்மனஃ.
ఎప్పుడైతే అర్జునుడు విభూతి వివరంగా విన్నాడో 10వ అధ్యాయంలో, ఆ విభూతిని ఐశ్వర్యాన్ని నాకు చూపించవలసింది అని చెప్పి కృష్ణ పరమాత్మని ప్రార్థిస్తే, శ్రీకృష్ణ పరమాత్మ కరుణతో అర్జునుడు అధికారి ఈ యొక్క విశ్వరూపాన్ని చూడడానికి దర్శించడానికి అని తలచి చూసే శక్తి లేకపోయినప్పటికీ కూడా పరమాత్ముడే ఆ శక్తిని ఇచ్చి దివ్యచక్షు అనే రూపంలో శక్తిని ప్రసాదించి అర్జునుడికి విశ్వరూప దర్శనాన్ని కలుగజేస్తాడు. దివ్యచక్షు అంటే ఏమిటి? ఎక్స్ట్రా ఈఎస్పి అంటారు, ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్. అట్లాంటిది ఏమైనా ఇచ్చాడా అంటే కన్ను మామూలుగా కాకుండా ఇంకా కొంచెం చూసే పవర్ ఎక్కువ అనమాట, జాస్తిగా. అలా ఏమన్నా ఇచ్చాడా కంటికి అంటే కాదు. దివ్యచక్షు అంటే రాగద్వేష రహితమైనటువంటి అంతఃకరణం అని అర్థం. రాగం ద్వేషం అనేటువంటి మలంతో కూడినటువంటివి అవి, మలం అంటాం దాన్ని, ఇంప్యూరిటీ అంటాం, అశుద్ధం. ఎప్పుడైతే అంతఃకరణంలో రాగం ద్వేషం అటాచ్మెంట్ ఎవర్షన్ అంటారు ఈ రెండు ఉంటాయో మనిషిలో, అంతవరకు ఆ అంతఃకరణం అశుద్ధమైనదే. అటువంటి అంతఃకరణం ఉన్నప్పుడు ఆ విశ్వరూపాన్ని దర్శించడం అసాధ్యం. కనుక టెంపరీగా అర్జునుడి యొక్క రాగద్వేషాన్ని తీసేస్తాడు కృష్ణ పరమాత్మ అంతఃకరణంలో నుంచి కరుణ వల్ల తీసేస్తే ఆ యొక్క అంతఃకరణంతో అర్జునుడు విశ్వరూపాన్ని చూడగలుగుతాడు. అది విశ్వరూప దర్శనం అంటే. దాన్నే దివ్య చక్షు అంటారు, దైవికమైనటువంటి చక్షు అన్నారు. దివ్యమైనటువంటి వైభవమైనటువంటి పరమాత్ముని దర్శించే శక్తి అంటే మనసులో భావన ఇచ్చాడు. విశ్వంతటా కూడా ఏ పరమాత్ముడికైతే శరీరంగా ఉన్నదో, రూపంగా ఉన్నదో, ఆ పరమాత్ముడిని విశ్వరూపం అంటాం. ఈ విశ్వమే ఒక రూపం ఆ పరమాత్ముడికి, కనుక విశ్వరూపం అని పేరొచ్చింది. మరి అంతటా విశ్వరూపం ఉన్నది కదండి, పరమాత్ముడు అంతటా వ్యాపించి ఉంటే వేరే ఎందుకు ఆ దృష్టి ఇవ్వడం మనం మామూలుగా చూడలేమా అంటే, కర్ణుడు కూడా తను కర్ణుడే అయినప్పటికీ కూడా, కుంతిపుత్రుడైనప్పటికీ కూడా తనకు కుంతిపుత్రుడని జ్ఞానం వచ్చిందా? రాలేదు. కుంతిపుత్రుడే కర్ణుడు, కానీ నేను కుంతిపుత్రుణ్ణి కాదు అనుకుంటున్నాడు కర్ణుడు. అదేవిధంగా మనం ఈ ప్రపంచంలో ఉంటూనే, ప్రపంచమంతా చూస్తూనే ఏది భగవత్ స్వరూపమో ఈ ప్రపంచం, అది భగవత్ స్వరూపంగా మనం చూడలేకపోతున్నాము అంటే కుంతీదేవి లాంటి గురువు కావాలి మనకు. కుంతీదేవి వచ్చి కర్ణుడితో చెప్పింది, నాయన నువ్వు నా పుత్రుడివే అని చెప్పే వరకు కర్ణుడికి తను కుంతీపుత్రుడని తెలియలేదు. అదేవిధంగా శాస్త్ర గురువు కూడా వచ్చి మనకు చెప్తేనే మనకు అర్థం అవుతుంది. పరమాత్ముడు అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ, అన్నింటా ఉన్నప్పటికీ మనలో ఉన్నాడు, ఇంటా ఉన్నాడు, బయట ఉన్నాడు అంటారు చూసారా, లోపల ఉన్నాడు బయట ఉన్నప్పటికీ కూడా ఎందుకు చూడలేకపోతున్నామంటే మన గురువు మూలంగా ఆ యొక్క ఆత్మ జ్ఞానం కలగలేదు. గురువు మూలంగా మనకు ఆ విషయాన్ని మనం తెలుసుకోలేదు, అందువల్ల మనకు తెలియదు. ఎప్పుడైతే గురువు మూలంగా మనం శాస్త్రం చదివి తెలుసుకుంటామో మనం కూడా విశ్వరూప దర్శనాన్ని చేయొచ్చు. అర్జునుడే కాదు, మనందరం కూడా. దాన్ని దృక్కోణం అంటారు, దృష్టి భేదం అంటారు. దృష్టిలో భేదం రావాలి. వాట్ యు ఆర్ సీయింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, బట్ హౌ యు ఆర్ సీయింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మనం ఏమి చూస్తున్నావో ముఖ్యం కాదు, ఎలా చూస్తున్నావు అనేది ముఖ్యం. రావణాసురుడు రాముణ్ణి చూస్తూనే ఉన్నాడు, రాముణ్ణి చూస్తూనే ఉన్నాడు. ఏమి చూశాడన్నది ముఖ్యం కాదు, ఎలా చూశాడు రాముని వారిని? ఒక నరమానవుడిగా చూశాడు. ఆయన ఏమిటి పెద్ద హ్యూమన్ ఫామ్ లో వచ్చారు రాముల వారు. ఇంకా కృష్ణుడైనా కొంచెం లీలలు అవన్నీ చూపించాడు, రాముల వారు అది కూడా లేదు. ఒక్క మహిమ చూపించినట్టుగా ఎక్కడన్నా ఉందా రామాయణంలో? సిద్ధులు కాని మహిమలు కాని ఎక్కడైనా చూపించాడా రాముల వారు? ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్. అందరిలాగే దుఃఖపడ్డాడు సీతామ్మవారు. అడవికి వెళితే మామూలు మానవుడు ఏడ్చినట్టే ఏడ్చాడు. అంత సాధారణమైనటువంటి అవతారంగా పుట్టినటువంటి ఈ రాముడే ఎలా చూశాడు రావణాసురుడు? ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్, ఇతనేమిటి నన్ను చంపడం ఏమిటి అన్నాడు. పరమాత్ముడు సాక్షాత్ అని చెప్పి తెలుసుకోలేకపోయినాడు ఎదురుగా ఉన్నప్పటికీ కూడా. దానికంటే ఏమిటి? దృష్టి భేదం. మన ముందు అది ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి విలువైన వజ్రం రాయి మన ముందే ఉంటుంది. మనం అనుకుంటాం గాజు పెంక అనుకుంటాం, అది ఎవరో తీసుకువెళ్ళి అమ్ముకొని 1 కోటి రూపాయలు సంపాదిస్తే అరేరే మనకి తెలియలేదే అనుకుంటాం. అంతకంటే దుఃఖం ఇంకేం, డిసప్పాయింట్ ఇంకేం అక్కర్లేదు. అదేవిధంగా కంసుడు కూడా శ్రీకృష్ణుణ్ణి మేనల్లుడి ఒక శత్రువుగానే చూశాడు. పరమాత్ముడంతటి వాడు శ్రీకృష్ణుడు అక్కడ ఉద్భవిస్తే కంసుడు ఎలా చూశాడు? దృష్టి భేదం. అందుకని వాట్ యు ఆర్ సీయింగ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, ఏమి చూస్తున్నావు అనేది ప్రధానం కాదు, ఎలా చూస్తున్నావు అనేది ప్రధానం. మనం ఎలా చూస్తున్నాము ఈ విశ్వాన్ని? అన్ని హెచ్చు తగ్గులుగా లోపాలతో చూస్తున్నాం. కానీ ఈ విషయంలో సమస్తం ఇట్లాంటి భూకంపం సునామీలు వచ్చినప్పుడు మనకు గుర్తొస్తుంది ఆ పరమాత్ముడు, అప్ప ఏదో పవర్ ఉందండి, పైన ఏదో పవర్ ఉంది అంటాం. లేదు ఇలాంటివి వచ్చినప్పుడు ఎర్త్క్వేక్లు సునామీలు వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది. ఆయన అప్పుడప్పుడు లేకపోతే గుర్తురాదు. అందుకని భగవంతుడు వచ్చి గుర్తు చేస్తుంటాడు, దెర్ ఇస్ సమ్ హయ్యర్ పవర్ అదర్ బియాండ్ అస్ అన్నాడు. కాబట్టి ఆ విశ్వరూపాన్ని చూపిస్తాను అని చెప్పి అనగానే స్టార్ట్ చేశాడు చూపించడం. ఇక సంజయులు వారు అక్కడ జరిగిందంతా ఈయన చెప్తున్నాడు ధృతరాష్ట్రుడికి. ఇప్పుడు ధృతరాష్ట్రుడు చెప్పేటప్పుడు సంజయుడు కూడా చూస్తాడు ఆ విశ్వరూపాన్ని. చూసి ఎలా ఉందనుకున్నారు ఆ విశ్వరూపం? ఇలా ఉంది అని దివ్యాభరణం అని చెప్పి వర్ణన చేస్తూ, దివ్య గంధ అనులేపనం సర్వాశ్చర్యమయం దీపం. ఆశ్చర్యంగా ఉంది చూడటానికి, వైభవంగా ఉంది, ప్రకాశమానంగా ఉంది, వేదీప్యమానంగా ఉంది, 2 కళ్ళు చాలడం లేదు చూడడానికి. అసలు 12వ శ్లోకంలో ఏది, ఒకవేళ 1000 సూర్యులు కనుక ఒకేసారి ప్రకాశిస్తే, ఒకవేళ 1000 సూర్యులు ఒకేసారి ప్రకాశించారండి, ఒక సూర్యుడికే తట్టుకోలేకపోతున్నాం మనం. అందుకని సూర్యగ్రహణం వస్తే ఏం చేశారు, దానికి అద్దానికి మసి పూసి అది చేసి ఇది చేసి సరిగ్గా జాగ్రత్త ఎక్కువసేపు చూడవాకు కళ్ళు పోతాయి. డిఫరెంట్ మిర్రర్ అంటే డిఫరెంట్ గ్లాసెస్ పెట్టి ఆ సూర్యుని చూడటానికి ప్రయత్నం చేస్తారు గ్రహణ రోజు. అట్లాంటి ఒక సూర్యుని చూడటానికి ఇంత కష్టపడుతుంటే 1000 సూర్యులు ఒకేసారి ప్రకాశిస్తే, ఒకవేళ ప్రకాశిస్తే ఏది అలా 12వ శ్లోకంలో ఏది, ఒకవేళ సపోజ్ భాహ అను సూర్య సహస్రస్య భాహ, ఆ 1000 సూర్యుల యొక్క సహస్ర అంటే 1000 సూర్యస్య, సూర్య సహస్రం అంటే ఏంటి 1000 సూర్యులు, 1000 సూర్యులు గనక ఒకేసారి భాహ అంటే ప్రకాశిస్తే, ఒకవేళ యుగపత్ ఒకదాని తర్వాత ఒకటి కాదండి, అందులో కూడా భేదం. ఒక సూర్యుడి తర్వాత ఇంకొక సూర్యుడు ప్రకాశించడం, ఒక సూర్యుడి తర్వాత ఇంకొక సూర్యుడు ప్రకాశించడం కాదు. యుగపత్ సైమల్టేనియస్లీ ఒకేసారి ఒకేసారి ఎటేస్తే. అందుకని దీపావళి అప్పుడు కూడా ఒకదాని తర్వాత ఒకటి కాలిస్తే బాగుండదు, ఒకేసారి పిల్లలు కాలుస్తారు చూసారా ప్రకాశం రావడం కోసం. అదేవిధంగా ఒకేసారి ఉత్తితా భవేత్ ఉదయిస్తే, ఒకేసారి 1000 సూర్యులు గనక ఉదయిస్తే దివి ఎక్కడ, దివి ఆకాశంలో, ఆకాశంలో గనక ఈ 1000 సూర్యులు ఒకేసారి గనక ఉదయిస్తే, ఉదయించేటప్పుడు సూర్యుడు కాదు మధ్యాహ్నం సూర్యుడు కూడా, ఉదయించిన తర్వాత ఆయన ప్రకాశం పెరుగుతూ 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 వస్తూ ఉంటే ఆకాశంలో ఎలా ఉంటుంది. తస్య మహాత్మనః భాసః సా సదృశీ స్యాత్. ఆ పరమాత్ముని యొక్క, తస్య మహాత్మనః ఆ కృష్ణ పరమాత్ముని యొక్క 1000 సూర్యులు ఒకేసారి గనక ఆకాశంలో ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అలాగే ఆ కృష్ణ పరమాత్ముని యొక్క, తస్య మహాత్మనః భాసః ప్రకాశం సా సదృశీ. సా సదృశీ మీన్స్ ఆ యొక్క 1000 సూర్యుల ప్రకాశానికి సదృశీ. సంభావన ఉపమాలంకారం అంటారు దీన్ని తెలుగులో. సంభావన సంభవిస్తే ఒకవేళ ఉపమాలంకారం అన్నమాట, కంపారిజన్. ఒకవేళ అలాగనక సంభవిస్తే ఎలా ఉంటుందో అదే విధంగా ఉన్నదట ఈ పరమాత్ముడి యొక్క ప్రకాశం అని చెప్పి సంజయుల వారు చెప్తున్నారు ధృతరాష్ట్రుడితో. అలా ఉంది పరమాత్ముడి యొక్క ఆ యొక్క ప్రకాశం దేదీప్యమానంగా ఉంది అని చెప్పి చెప్పారు. తర్వాత శ్లోకం 13వ శ్లోకం. సదృశం అంటే సమానం అని అర్థం. సదృశీ స్యాత్ సమానంగా ఉంటుంది, ఉన్నదో అట్లా ఉంది అని. 13వ శ్లోకం.
తత్రైకస్థం జగత్కృష్ణం ప్రవిభక్తమనేకధా అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తదా.
పాండవ అపశ్యత్, పాండవ అంటే అర్జునుడు. ఐదుగురు పాండవుల్ని కలిపి పాండవులు అనొచ్చు, ఏ ఒక్కరినైనా పాండవ అనొచ్చు. ఎందుకని ఆయనకు పాండవ అని పేరు వచ్చింది, పాండురాజు పుత్రులు గనక పాండవ అనొచ్చు, పాండవులు అంటారు. పాండవ వనవాసం సినిమా చూసారా, చూడలేదా, చూడండి వస్తే. చాలా అద్భుతంగా తీశారు ఆ రోజుల్లో. ఇప్పుడు ఎక్కడ వస్తుందండి పాండవ వనవాసం, ఎవరు తీస్తారండి ఈ రోజుల్లో. అయ్యో అయ్యో, తెలుగు సినిమాలు ఆ పాండవ వనవాసం, శ్రీకృష్ణ రాయబారం, శ్రీకృష్ణ విజయం, కురుక్షేత్రం, ఈ సినిమాలన్నీ కూడా అద్భుతం. వీరాభిమన్యు, మహాభారతం ఇట్లా కళ్ళ ముందు కనబడేటట్లు చేశారు వాళ్ళు, మహానుభావులు వాళ్ళందరూ. ఆ ప్రొడ్యూసర్లు అందరూ కూడా ఎంత భక్తి శ్రద్ధ క్యారెక్టర్ల మీద వాళ్ళకి. అందుకని విలువలు ఎలా పోతాయో చూసారా, మనిషి సమాజాన్ని నిర్మించగలడు, సమాజాన్ని పతనము చేయగలడు. దేనితో, సాహిత్యంతో, చలన చిత్రాలతో. అది నిర్మాణాత్మకంగా ఉండాలి కానీ పతనం చేయకూడదు మనిషిని. ఒక కవి కానీ, ఒక దర్శకుడు కానీ, ఈ యొక్క ఎంటర్టైన్మెంట్ ఏదైనా టీవీ కానీ, చలనచిత్రాలు కానీ, సాహిత్యం కానీ, పుస్తకాలు కానీ, ఒక మనిషిని ఉన్నతంగా తీసుకెళ్లేటట్లుగానే ఉండాలి కానీ చౌకబారు సాహిత్యంతో, చౌకబారు సినిమాలతో మనిషిలో ఉన్నటువంటి ఆ యొక్క పశు ప్రవృత్తిని ప్రేరేపించి మనిషిని పశువుగా మార్చేటటువంటి ఈ యొక్క మీడియా ఉంది చూసారా, అతి ప్రమాదకరం సమాజానికి. అతి ప్రమాదకరం. అందుకని మన యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేటువంటి భయపడాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే కారణం అదే. ఒక పక్క వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్సెస్ కాకుండా మన సమాజంలోనే మన వాళ్లే మన ప్రజలే కొంతమంది ఈ సమాజాన్ని తెలియకుండానే వారికి తెలియకుండానే తప్పుదారిలో పట్టిస్తున్నారు. అందుకని మేధావులైనటువంటి వాళ్ళు మహాత్ములైనటువంటి వాళ్ళు ఈ సమాజాన్ని గురించి ఎంతో దుఃఖపడుతూ రక్షించడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. అనేక విధాలుగా బయటికి చెప్పక్కర్లేదు. అది ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నారంటే ఎన్ని రకాలుగా అయితే వీరు ఈ సమాజాన్ని వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకి తెలియకుండా అజ్ఞానం వల్ల. ఇలా చేస్తే ఇది నష్టం సమాజానికి అని తెలియడం లేదు కదా. మనం ఒకటి రాస్తే ఒక కథ రాస్తే అది 10 మందిలోకి వెళితే దాని యొక్క ప్రభావం ఎలా పడుతుంది మనిషిలో. ఒక చిత్రాన్ని తీస్తే అది సమాజంలోకి వెళితే ఎలా పడుతుంది. అందుకని పౌరాణికమైనటువంటి చలన చిత్రాలు రామాయణం గురించి భారతం గురించి, అందుకని చూడండి ఆ టీవీలో రామాయణం భారతం వచ్చినప్పుడు జనాల్లో ఎంత మార్పు ఇప్పటికీ వస్తుంది కదా. కనుక పాండవులు యొక్క పేరు చెప్తేనే ధర్మస్వరూపం అని అర్థం. అందుకని అది వినడం వల్ల మనలో ఆ ధర్మం అనేటువంటిది నెలకొంటుంది. అంటే ఎసైడ్ టాపిక్. ఓకే, పాండవ అపశ్యత్ చూశాడు అని అర్థం. దృష్టి ధాతు పశ్యత్, అపశ్యత్ చూశాడు. ఏం చూశాడు? తత్ర శరీరే దేవదేవస్య శరీరే తత్ర. దేవదేవస్య అంటే ఆ విష్ణుమూర్తి యొక్క, హరేహే శరీరే అని అర్థం. ఆ విష్ణుమూర్తి యొక్క శరీరంలో ఏమిటండి, కృష్ణుడు కదా ఉంది ఉన్నది అక్కడ విష్ణు అంటారేమిటి మళ్ళీ? కృష్ణుడే విష్ణువు, విష్ణు అవతారం ఏమిటి? కృష్ణ అవతారం విష్ణువే. విష్ణువు కృష్ణుడిగా అవతరించాడు కాబట్టి హరి యొక్క శరీరం అనొచ్చు. లేకపోతే దేవదేవస్య అంటే ఆ దేవతలందరికీ దేవుడైనటువంటి అని అర్థం. దేవదేవస్య అంటే మొదట గాడ్ ఆఫ్ గాడ్, గాడ్ ఫస్ట్ జి క్యాపిటల్ చిన్న జియా పెద్ద జియా, పెద్ద జి ఓకే. గాడ్ ఆఫ్ గాడ్స్ అంటే చిన్న జి. ఒకసారి చెప్పాను గుర్తుంది, పర్వాలే. ఓకే, ఐఎమ్ నాట్ డిసప్పాయింటెడ్. గాడ్ ఆఫ్ గాడ్ అది దేవదేవస్య అంటే అర్థం. దేవతలకు దేవుడు అని అర్థం, పరమాత్ముడు అని అర్థం. తత్ర శరీరే ఆ శరీరమునందు, ఆ కృష్ణస్వరూపమునందే ఏం చూపించాడు ఈ అర్జునుడు? ఏం చూశాడు? తదా కృష్ణం జగత్ అనేకధా ప్రవిభక్తం ఏకత్వం. ఏం చూశాడు అర్జునుడు ఆ శరీరంలో, ఆ దేవదేవుడి శరీరంలో ఏం చూశాడు? సమస్త ప్రపంచం జగత్, కృష్ణం అంటే సమస్తం, టోటల్ ఎంటైర్, పరిపూర్ణంగా అంటే పూర్తిగా అని అర్థం. కృష్ణం జగత్ అంటే విశ్వం, ప్రపంచం. అనేకధా ప్రవిభక్తం ఏకస్థం, ఒక్క శరీరంలోనే ఏకస్థం, ఒకే చోట, అటు ఇటు తిప్పక్కర్లేదు ఎక్కడ. ఒక్క కృష్ణ పరమాత్మ శరీరంలోనే సమస్త ప్రపంచాన్ని ఏకస్థం శరీరేన, ఒక్క శరీరంలోనే సమస్త ప్రపంచాన్ని అనేక ప్రవిభక్తం, దట్ డివైడెడ్ అంటే అనేక విభాగాలుగా ఆ శరీరంలోనే చూశాడు. అనేక విభాగాలుగా అంటే ఏమిటండి? భూగోళం, ఖగోళం, నక్షత్రగోళం, సూర్యగోళం, చంద్రగోళం, సముద్రాలు, పర్వతాలు, కొండలు, గుహలు, వాగులు, వంకలు, అన్ని ఇంకేమైనా ఉన్నాయా? అన్ని. సో అన్నిటినీ కూడా అందులోనే చూశాడు. అందుకని ఆ సమస్త ప్రపంచాన్ని చూశాడు అని చెప్పడానికి ఆ కథ రూపంలో తీసుకొచ్చారు భాగవతంలో. యశోద కృష్ణ పరమాత్ముని నోట్లో చూస్తుంది. అమ్మా తమ్ముడు మన్ను తినేను చూడమ్మా అని రామన్న తెలుపగా, విన్నారా పాట? అన్నా అని చెవి నిలుమి యశోద, ఏదన్నా నీ నోరు చూపమనగా అన్న. చూపేదవట నీ నోట బాపురే 14 భువనములు. ఎప్పుడైతే 14 భువనాలు ఆ నోట్లో చూసిందో అని దీన్ని చిత్రీకరణ అంటారు. పిక్చరైజేషన్, సింబాలికల్లీ పిక్చరైజ్డ్, అర్థమైందే? ఆ ప్రపంచాన్నంతా కూడా యశోద ఆ కృష్ణ పరమాత్ముడి నోట్లో చూస్తే ఆమె ఏం చేసింది, నోరు మూసుకో అన్నది. దృష్టి తొగుతుంది, నోరు మూసుకో, నేను చూస్తే చూస్తాను, ఇంకెవరికి చూపించవాకు, ఇంకెవరికి చూపించవాక, ఇలా అల్లరి పనులు చెయ్యవాకు అని. ఆ రూపము గనిన యశోద ఎప్పుడైతే ఆ రూపాన్ని చూసిందో ఇంకా మూర్చపోయినంత పని అయింది యశోదకి. అంటే చిత్రీకరణ చూసారా, విశ్వరూపం అనేటువంటిది ఏకరూపం నుంచి విశ్వరూపం. ఆ విశ్వరూపం అంటే ఏమిటి, మనస్సు విశాలత అవడమే విశ్వరూప దర్శనం. ఇంకా ఫిలసాఫికల్ యాంగిల్కి రావాలి అంటే మీరు విశ్వరూపాన్ని చూడటం అంటే ఏమీ లేదు, అన్ని దేవుళ్ళని ఒప్పుకోవడం ఒకటి. అందరు దేవుళ్ళు సమానమే అంటే వాళ్ళ మీద చెప్పు దెబ్బలు తింటాం కాదు, అందరు దేవుళ్ళు సమానమని చెప్పి వాళ్ళు వచ్చి మన ధర్మాన్ని నాశనం చేస్తుంటే మన దేవుడిని తిడుతూ ఉంటే తిట్టండి అనకూడదు. మనం ఒప్పుకుంటాం కానీ మన దేవుణ్ణి తిడుతుంటే ఒప్పుకోకూడదు, అది జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఏమైందంటే ప్రాబ్లం, అన్ని దేవుళ్ళు సమానమని చెప్పి టాలరెన్స్ పవర్ ఎక్కువైపోయి వాళ్ళు మన దేశానికి వచ్చి మన మతాన్ని మార్చి జనాల్ని మార్చి అధర్మాన్ని ప్రాపగేట్ చేస్తూ ఉంటే, అధర్మం అంటే ఏంటి, మన ధర్మాన్ని నాశనం చేస్తూ ఉంటే అన్ని మతాలు సమానమే కదండి, మారితే మారనివ్వండి అనకూడదు. ఏ నువ్వు పూజ చేసుకో అంతేగాని నా వాళ్ళ తెరపవాకు, వాళ్ళ ధర్మాన్ని ఫోర్స్గా చేయకూడదు. ఎందుకంటే అన్ని మతాలు గొప్పవే, అన్ని దేవుళ్ళు గొప్పవే అని చెప్పాలి. చెప్తున్నప్పుడు ఆ యొక్క ప్రేమ భావనతో చూడాలి, అది ముఖ్యం. ఓకే, అది ఏకస్థం. అనేకదా అంటే అనేక రకాలుగా, అనేక రకాలుగా చూశాడు ఎవరు, పాండవ అపశ్యత్. అనేకధా అంటే దేవలోకం, పితృలోకం, మనుష్యలోకం, యక్షలోకం, రాక్షసలోకం, నాగలోకం, అతల వితల సుతల పాతాళ తలాతల రసాతలం, పైన భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోక, పైన ఏడు, కింద ఆరు, మధ్యలో ఒకటి, ఏడు, మొత్తం 14 లోకాలు అన్నీ చూశాట. ఏకస్థం అంటే ఒకే ఒక ఫామ్లో ఒకే ఒక చోట అని అర్థం. తర్వాత శ్లోకం. పద్నాలుగో శ్లోకం.
తత సమిస్మయావిష్ట హృష్టరో మాధనంజయ ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత.
ఇంకొక టెక్నికల్ పాయింట్ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, విశ్వరూపం ఇప్పుడు కురుక్షేత్రం సంగ్రామం స్థలం అది కదా, అది కాంటెక్స్ట్ గుర్తుంది కదా. మహాభారత సంగ్రామం ఎక్కడ జరుగుతోంది, కురుక్షేత్ర భూమిలో జరుగుతోంది. సో కురుక్షేత్ర భూమిలో పరమాత్ముడు విశ్వరూపాన్ని చూపించాడు అంటే అర్థం ఏమిటి, కురుక్షేత్రంలో విశ్వరూపాన్ని చూశాడు అర్జునుడు అన్నాడు. కురుక్షేత్ర భూమిలో విశ్వరూపాన్ని చూశాడు. వేదాంతిక్కల్లి అనేది పదం లేదు ఎక్కడ ఇంగ్లీష్లో, మన ఇంగ్లీష్ అది. అంటే ఫిలసాఫికల్లీ చూసి కురుక్షేత్రంలో విశ్వరూపం లేదు, విశ్వరూపంలో కురుక్షేత్రం ఉంది అంతే కదా. ఒకవేళ కురుక్షేత్రంలో విశ్వరూపం ఉంటే అదేం విశ్వరూపం అండి, కురుక్షేత్రం హస్తినాపురం అక్కడ పక్కపక్కనే ఉండదు కురుక్షేత్రం. కురుక్షేత్రం వచ్చిన వాళ్ళకి గుర్తుందనుకుంటా, కురుక్షేత్రం లిమిటెడ్ స్పేస్, అందులో విశ్వరూపం ఉంటే ఇంకా లిమిటెడ్, అది విశ్వరూపం అనడానికి వీల్లేదు కదా. కాబట్టి ఇక్కడ ఏదో కిటుకు ఉంది, ఇందులో కిటుకు అంటే తెలుసు కదా, కిటుకు అంటే పాయింట్ టు బి అండర్స్టూడ్, దాంట్లో ఏదో మెలకు అంటారు దాన్ని. ఆ మెలకు ఏమిటంటే, కురుక్షేత్రంలో విశ్వరూపం కాదు నాయన, విశ్వరూపంలో కురుక్షేత్రం ఉంది అన్నారు. ఇది ఎలా అర్థం చేసుకోవాలంటే, స్పేస్ ఈజ్ ఇన్ ద పాట్. మొదట ఏం చెప్పాను, ఆకాశం అనేది ఏంటంటే కుండలో ఉంది అన్నాం, పాట్లో కొంచెం మెచ్యూరిటీ వచ్చింది. 2 రోజులు 3 రోజులు అయిన తర్వాత ఆకాశంలో ఆకాశ స్పేస్ లో పాట్ లో ఉండడం ఏమిటి, అసలు ఈ పాట్స్ అన్ని ఆకాశంలో కదా ఉన్నాయి, అర్థమైందా? అది అర్థం కాదు, ఇక్కడ ఏదో స్పేస్ ఉందని అర్థం. అంటే ఖాళీ ఆకాశం కుండలో ఉంది, ఈ కుండలో కొంచెం ఆకాశం, ఈ కుండలో కొంచెం ఆకాశం, ఈ కుండలో కొంచెం ఆకాశం, అన్ని పార్ట్స్ లో స్పేస్ ఉంది. పార్ట్ స్పేస్, పార్ట్ స్పేస్, పార్ట్ స్పేస్, పార్ట్ స్పేస్. కొంచెం 4 రోజులు 5 రోజులు అయిన తర్వాత పార్ట్లు చూసి అన్ని పార్ట్ల స్పేస్ ఉంది, స్పేస్ ఉంది, స్పేస్ ఉంది. ఇదేమిటి పార్ట్ల స్పేస్ ఉండడం ఏమిటి, అసలు స్పేస్ లో కదా పార్ట్లన్నీ ఉన్నాయి, అర్థమైందా? అదే విధంగా కురుక్షేత్రంలో విశ్వరూపం లేదు, విశ్వరూపంలో కురుక్షేత్రం ఉంది. అందుకని విశ్వరూపంలో కృష్ణ పరమాత్మ ద్రోణుణ్ణి నవ్వుతున్నాడు పళ్ళ కింద వేసి. పరమాత్ముడు ఆ భీష్ముడు అందరినీ పటపటపట నవ్వుతున్నాడు, చూపిస్తాడు ఆ తర్వాత. ఒక వ్యాసన వారికి పెన్ను పుస్తకం తప్పితే వేరే లేదు కదా. ఆయన తాళపత్రాలు కూర్చొని తీసుకుని కూర్చున్నాడు వినాయకుడు, గంటంతో రాస్తున్నాడు. అందుకని టీవీ లాంటిది ఏదైనా ఉంటే చూపించేవాడు వ్యాసాచార్యుడు. అప్పుడు టీవీ మనం చూపించడానికి వర్ణమే కదా, పాపం నోటితో చెప్తున్నాడు ఆ వర్ణనంతా. ఆ వర్ణనేమో ఈయన వినాయకుల వారు రాస్తున్నారు. అంటే దీన్ని పెన్ పిక్చర్ అంటారట. పెన్ పిక్చర్ అంటే ఈడియం. పెన్ పిక్చర్ అంటే ఏమిటి, వ్రాతలోని ఆ యొక్క అంతా కూడా చిత్రీకరణ అనమాట. చిత్రీకరణ జరుగుతుంది అందులోనే. మనకు చదువుతూ ఉంటే చూస్తున్నట్లే ఉంటుంది కదా. కొన్ని కొన్ని వర్ణనలు కవిత్వాలు చదువుతూ ఉంటే ఆహా చూసినట్టే ఉందండి కళ్ళతో, నిజంగా చూసావా? బట్ వెన్ దే ఆర్ రైటింగ్ అంత అందంగా, అంత కవిత్వం అనమాట, అది అంత సుందరంగా రాస్తారన్నమాట. వ్యాస భగవాన్ కదా, వర్ణన పెన్ పిక్చర్ అంటారు దాన్ని. అంటే డ్రాయింగ్ వేసినట్లుగానే ఉంటుంది వాళ్ళ వర్ణన. అది దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఓకే, సాటిలైట్ అట్లాంటివి ఏమి లేదు ఇక్కడ చూపించడానికి. జూమ్ లెన్స్ లాంటిది అని ఉంటే ఇప్పుడు చూపించారు విశ్వరూపం అని చెప్పి అటువైపు తీసి చూపించవచ్చు. అట్లాంటిది ఏం లేదు కాబట్టి మనమే ఊహించుకోవాలి. కృష్ణ పరమాత్మ విశ్వరూపం చూపించాడు, అంటే ఈ సమస్తం జగత్ అందులోనే ఉంది అని. తతః తర్వాత సహా ధనంజయ, ఆ అర్జునుడు, ఎందుకు ఆయనకి ధనంజయ అని పేరు? ప్రతి చోట ధనయాత్ర చేయడం, యుద్ధం చేయడం, ధనాన్ని సంపాదించడం. ఇంకా అర్జునుడు వస్తున్నాడు అంటే యుద్ధం వద్దునాయన, ధనం తీసుకో. ఎందుకంటే అర్జునుడు అందరి వాడితో యుద్ధం చేసే కంటే ఫ్రెండ్షిప్ చేయడం మంచిది కదా. అందుకని ఎప్పుడైతే బలవంతుడు వస్తాడో వాడితో పోటీ పెట్టుకోకూడదు. అగ్రీ యువర్ పవర్ అని చెప్పి చెప్పాలి, అది తెలివితేట లక్షణం. వాడి చేత ఓడింపబడి లన్నీ పోగొట్టుకోవడం ఎందుకు, అర్థమైందా? అందుకని అర్జునుడు వస్తున్నాడు అంటే దండయాత్రకి ఏదైనా రాజ్యాలకు వస్తున్నా అంటే అట్లా అధర్మంగా యుద్ధం చేయడు అర్జునుడు. మేము వస్తున్నాము, మీరు మాకు కప్పం కట్టాలనో లేకపోతే మీరు మాకు సరెండర్ అవ్వాలి, సబార్డినేట్స్గా ఉండాలి అంటే అందరూ ఆయన అడగకముందే మేమే ఉంటాం, అదొక ప్రిస్టేజ్. అర్జునుడు అంతటి వాడికి సబార్డినేట్స్గా ఉండడం, సబార్డినేట్ కింగ్డమ్స్గా ఉండడం ప్రిస్టేజ్ అనమాట. ఎందుకంటే ప్రెసిడెంట్ కారు డ్రైవర్ మాదిరి, ప్రెసిడెంట్ కారు డ్రైవర్గా ఉండి ప్రిస్టేజ్ కదా. మన కారు డ్రైవర్కి ఏం ప్రిస్టేజ్ ఉంటుందండి, ప్రెసిడెంట్ కారు డ్రైవర్కి ఏదో ప్రిస్టేజ్. అట్లాగే ధనంజయ అనే పేరు వచ్చింది అనమాట, ధనాన్ని జయిస్తాడు అనమాట. లాట్ ఆఫ్ వెల్త్ అనమాట, వెల్దియెస్ట్ పర్సన్ బిల్ గేట్స్ మాదిరి, అంటే బిల్ గేట్స్ కంటే ఎక్కువ అనుకోండి. ఆ అర్జునుడు విస్మయావిష్ట, ఎటువంటి అర్జునుడు వర్ణిస్తున్నాడు సంజయ వారు. అర్జునుడు ఎట్లా ఉన్నాడో తెలుసా, ఆశ్చర్యవంతుడైపోయినాడు, వండర్ స్ట్రక్ అన్నాడు. ఆశ్చర్యం, వండర్ స్ట్రక్, విస్మయం అంటే ఆశ్చర్యం. హృష్టరోమాహ ధనంజయ, హృష్టరోమాహ అంటే హారిపులేషన్స్ అంటారు, గగుర్పాట్ అంటారు. చూస్తారా, ఏదన్నా చూసినప్పుడు కూడా బాగుంది పులకించడం అంటారు ఒళ్ళు. ఒక్కొక్కసారి ఆనందంతో పులకిస్తుంది, భయంతో కూడా పులకిస్తుంది ఒళ్ళు, భయం వల్ల కూడా పులకిస్తుంది. ఒక పక్క ఆశ్చర్యంతో ఒక్కొక్క భయంతో, ఈ రెండు మిక్చర్ అయినప్పుడు ఆశ్చర్య భయం మిక్చర్ అనమాట. మిక్చర్ అయ్యేటప్పటికి శరీరం అంతా పులకించింది. అందుకే నేను ఎప్పుడైనా భగవంతుడిని ఆ గుడిలో రూపాన్ని చూసినప్పుడు మనకు కూడా పులకిస్తుంది ఒళ్ళు, కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి, ఆనంద బాష్పాలు వస్తాయి. ఇవన్నీ ఎక్కడ? మనసులో భావాలు, మనసులో భావనలు ఇవన్నీ కూడా. అందుకని తీవ్ర భావన ఎప్పుడైతే వెల్లడి అవుతుందో మనసులో, అది ఆ విధంగా బయటపడుతుంది, మేనిఫెస్ట్ అవుతుంది. అందుకని తీవ్ర మనోభావానికి గురి అవుతాడు అర్జునుడు ఎప్పుడైతే విశ్వరూపాన్ని చూస్తాడో. అందుకని విస్మయా విష్ట హృష్ట రోమా ధనంజయ, పులకాంకితుడైనటువంటి, శరీరమంతా పులకాంకితుడైనటువంటి అర్జునుడు ఆశ్చర్యంతో ఆశ్చర్యపడి ఆశ్చర్యంతో ఏం చేశాడు, దేవం శిరసా ప్రణమ్య నమస్కారం చేశాడు. తల వంచి మరి శిరసా తల వంచి నమస్కారం చేశాడు. మనలాగా కాదు, మనమైతే స్పెషల్ నమస్కారం తల వంచం. అందుకని తల వంచి చేయడం నమస్కారంలో విశేషం ఉంది. ఎంత విశేషం అంటే దాన్ని వర్ణించలేదు. ఎక్కడైనా సరే యూ క్యాన్ ఆ అవతలి వ్యక్తి యొక్క మనస్సుని అట్లాగే ఆకర్షించగలం మనం తల వంచి కనుక నమస్కారం చేస్తే, కానీ ఎవరు చేయరు. ఈ సూక్ష్మం తెలియదు మనుషులకి. తల వంచి నమస్కారం కనుక చేస్తే అవతల వ్యక్తి మనకు ఏది కావాలంటే అది ఇస్తారన్నమాట. వాళ్ళకే తెలియదు, అంటే కన్నింగ్గా చేస్తే ఇది ఇవ్వరండి, నాకు ఇది కావాలి కాబట్టి తలకాయ వంచుతాను. ఆ తలకాయ వంచడంలోనే ఇది ఫేక్గా ఉంటున్నాడా నిజంగా ఉంటున్నాడా అని తెలిసిపోతుంది. కాబట్టి ఆ తల వంచడంలో అంత వినయం ఉంది, అందులో అంత శ్రద్ధ కనపడుతుంది, అంత భక్తి కనపడుతుంది. శిరసా ప్రణమ్య నమస్కారం చేసి, తల వంచి మరీ నమస్కారం చేసి, దేవం ఆ దేవుడికి కృతాంజలి నమస్కారం చేశాడు. తర్వాత కృత అంజలి అంటే సంపుటి కృత హస్త సన్, ఈ రెండు చేతులని అంజలి అంటారు దీన్ని, ఇలా తీసుకొచ్చి నమస్కారం చేయడం. అందుకే నమస్కారం అంటే ఇట్లా ఉండాలి, ఇట్లా చేయకూడదు నమస్కారం చేతులను, ఇది నమస్కారం కాదు. అందుకని ఈ రెండు ఇట్లా రావాలి నమస్కారం. కమలం మొగ్గ ఎలా ఉంటుందో అలా ఉండాలి నమస్కారం. నమస్కారం కూడా హృదయం దగ్గర ఉండాలి, ముక్కు దగ్గర, కళ్ళ దగ్గర, మూతి దగ్గర పెట్టకూడదు. అందుకని హృదయపూర్వకంగా నమస్కారం చేయడం చేసేటప్పుడు మనకు వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు, వెనకెవరున్నారు, ముందు ఎవరున్నారు, ఇట్లాంటి ఆలోచనలు రాకూడదు. యాక్చువల్గా వచ్చినా ఏంటే ఉందని మన నమస్కారంలో కొంత డైల్యూషన్ వచ్చేస్తుంది. ఏమిటండి మరి ఇంత డీప్గా చెప్తున్నారు, ఇవన్నీ చెప్తే కదా మనం నేర్చుకుంటాం. పిల్లలకి నేర్పాలి మనం. పెద్దవాళ్ళని చూస్తే ఎలా బిహేవ్ చేయాలి, ఎలా నమస్కారం చేయాలి, సన్యాసులను చూస్తే ఎప్పుడు నమస్కారం చేయాలి, చూడంగానే నమస్కారం చేయాలి, పెద్ద ఇంట్లో గౌరవింపబడినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి నమస్కారం చేయాలి, ఇవన్నీ నేర్పకపోతే తెలియదు. సంస్కారం అనేటువంటిది నేర్పాలి మనుషులకు, చెప్పాలి, చెప్తేనే పిల్లలకు తెలుస్తుంది. అందుకని ఆ నమస్కారం కృత అంజలి, అంజలి అంటే రెండు చేతులు ఒక చోటికి తీసుకొచ్చి నమస్కారం. ఎంతసేపు పడుతుంది ఇది, ఈ నమస్కారం ఎంతసేపు పడుతుంది? ఒక క్షణం. ఆ క్షణంలో అవతల యొక్క వ్యక్తి హృదయాన్ని నువ్వు దోచుకుంటున్నావంటే ఏమి ఇవ్వకుండా నీకున్న చేతుల్ని ఇతను జోడిచ్చావు ఉంటే. భగవంతుడి దగ్గరికి పోయినా కూడా అంతే, అలా అందుకే అంతేగాని ఇట్టని ఎక్కడెక్కడో అంటాడే, కానీ రెండు చేతులు జోడించి నమస్కారం చేయడం అనేది ఇదేది మన కల్చర్ అన్నారు. అందుకే దీంట్లో ఎంత ఎన్ని భాషలు ఎంత వివరణ ఉందంటే చెప్పడానికి వీలదు. ఈ ఒక్క నమస్కారం గురించే మాట్లాడచ్చు గంటల తరబడి. మళ్ళీ మీరు రారు మాట్లాడితే అందుకని చెప్పి ఆపుతున్నా ఇంతటితో, ఎందుకంటే కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. కృతాంజలి శిరసా ప్రణమ్య, శిరసా ప్రణమ్య కృతాంజలి అభాషత. అర్జునుడు మాట్లాడాడు ఆశ్చర్యంతో. పులకాంకితుడైనటువంటి అర్జునుడు తన యొక్క శిరస్సుని వంచి ఆ భగవంతుడి ముందు తన చేతుల్ని జోడించి ఈ విధంగా మాట్లాడాడు అని చెప్పి సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు. ఏమని మాట్లాడాడు, ఆ యొక్క అర్జునుడి పదాలు వినాలి మనం. ఆ యొక్క విశ్వరూప దర్శనం దర్శిస్తూ అర్జునుడు ఎలా మాట్లాడాడు, అతని యొక్క వర్ణన అన్నమాట. మూడు భావాలకు లోనవుతాడు అర్జునుడు. మనస్సులో మూడు రకాలైనటువంటి మనోభావాలు వస్తాయి. ఒకటి విస్మయం, ఆశ్చర్యం. రెండు భయం, భయంతో కూడినటువంటి, చూడటానికి ఇంత భయంగా ఉంది. మూడవది భక్తి, డివోషన్. ఈ మూడు భావనలు రీల్లాగా తిరుగుతాయి అన్నమాట అర్జునుల్లో. ఆశ్చర్యం, దాని పక్కన భయం, దాని పక్కన భక్తి, మళ్ళీ ఆశ్చర్యం, భక్తి, భయం, ఆశ్చర్యం, భయం, భక్తి, ఇట్లా కంటిన్యూస్ గా మనసులో ఒక గందరగోళం అయిపోతుంది అర్జునుడి మనసులో. మాటలు ఇంతకంటే వర్ణించలేం కదా. అదే కనుక ఒక పర్సన్ ఎక్స్ప్రెస్ చేస్తుంటే ఆ ఫీలింగ్స్ చూడాలి, బాగుంటుంది, డ్రామా వేయాలి మనం. బట్ యూ క్యాన్ ఇమాజిన్ ఆల్సో ఎన్ని పర్సన్ ఇస్ అండర్ దట్ గ్రిప్ ఆఫ్ దట్ వండర్, ఫియర్, డివోషన్. లోపల గద్గదం అయిపోతుంది శరీర కంఠం. అందుకని ఏం చెప్తున్నాడు అర్జునుడు 15వ శ్లోకం నుంచి 22వ శ్లోకం వరకు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ వండర్ స్ట్రక్ అన్నమాట, ఆశ్చర్యం. దీన్ని అర్జునుడి యొక్క ఎక్స్ప్రెషన్స్, భావాలు అన్నమాట. అర్జునుడి యొక్క భావాలని అంటే సంజయుడు ఎంత గొప్పవాడై ఉండాలి చూడండి. మనస్సులో భావాల్ని వెల్లడి అవుతుంటే అక్కడ సంజయుడు ఆ భావాల్ని చదివి సైకియాట్రిస్ట్ అనమాట, సైకియాట్రిస్ట్ స్పెషలిస్ట్ అనమాట. మనోభావాల్ని చదవగలిగినటువంటి గొప్పతనం ఆ సంజయుడికి వచ్చింది, చదివి అవి చెప్తున్నాడు అనమాట. అందుకని ట్యూన్ కూడా మారుస్తున్నారు వ్యాసాచార్యుల వారు, మనకి అటెన్షన్ డ్రా చేయడం కోసం అనమాట, మన ఏకాగ్రతని అటువైపు విశ్వరూపం వైపు తిప్పడం కోసం ట్యూన్ కూడా మారుతోంది. అన్ని చాలా శ్లోకాలు లాస్ట్ వరకు ఈ విధంగానే వెళుతుంది ఆల్మోస్ట్.
అర్జునము వాచ పశ్యామి దేవాం సమ దేవ దేహే సర్వాన్ తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీం చ సర్వానురగాంశ్చ దివ్యాన్
దీన్ని ఫణితి అంటారు, మీటర్. మీటర్ హ్యాస్ చేంజ్, ఇంగ్లీష్ లో మీటర్ అంటారు, మనం తెలుగులో ఫణితి అంటాం. ఫణితి అంటే ఏమిటి, లయ, రిథం. రిథం మారిందనమాట. బాగుందా రిథం, సంత శృతి పెంచాలి. అర్జున ఉవాచ, అర్జునుడు చెప్తున్నాడు ఎలా ఉంది విశ్వరూపం అని తన భావనని ప్రకటన చేస్తున్నాడు. దేవా, ఓ లార్డ్ అని అర్థం, ఓహే ప్రభు అని అర్థం. దేవా, దేదీప్యమానమైనటువంటి శరీరం కలిగి ఉండడం వల్ల దేవా అని పేరు. దేవా, తవ దేహే సర్వాన్ దేవాన్ పశ్యామి. తవ, నీ యొక్క దేహే శరీరమునందు, దేహమునందు సర్వాన్ దేవాన్ అన్ని దేవతలను, సర్వాన్ అందరి దేవతలను, దేవాన్ అంటే దేవతలను. ఎవరెవరు దేవతలు అంటే వసువులు, రుద్రులు, ఆదిత్యులు, ఇవన్నీ చదివాం కదా ముందు శ్లోకాల్లో, ముందు చాప్టర్స్ లో గుర్తుంది కదా. వసువులు 8 వసూ 12 ఆదిత్యులు 12 ఆదిత్యులు ఎలా ఉంటారో ఒక్కొక్కరు కూడా వర్ణించాను విభూతి యోగంలో. అష్ట వసువులు అంటాం, 8 అంటే 8 మంది వసువులు, 11 మంది రుద్రులు, 49 మంది మరుత్తులు. వీళ్ళందరూ దేవగణం అనమాట. మరుత్తులంటే గాలి వీసడంలో రకాలన్నమాట. మరుత్తు అంటే గాలి, వాయువు. రకరకాలైనటువంటి దేవతలు అనమాట. యక్షర, కిన్నెర, కింపురుష, ఇంకా యాడ్ చేసుకోండి. సర్వాన్ దేవాన్ అందరినీ పశ్చాను, చూస్తున్నాను, ప్రెజెంట్ టెన్స్ అనమాట, వర్తమాన కాలం. చూస్తున్నాను ఎక్కడ, అవదేహే, నీ శరీరమునందు చూస్తున్నాను. అంతేకాదు తథా ఇంకా మోరవర్ ఇంకా భూత విశేష సంఘాన్, విశేష అంటే రకరకాలైనటువంటి వివిధ రకాలైనటువంటి విశేషమైనటువంటి భూత సంఘాన్. ఇంకా ఈ దేవతలే కాకుండా రకరకాలైన జీవరాశులు ఉన్నాయి కదా, వృక్ష జాతి, జంతు జాతి, రకరకాలైన జీవరాశులు ఉన్నాయి కదా, మనకు తెలియనటువంటివి ఎన్నో ఉన్నాయి అన్ని లోకాల్లో, అదర్ లోకాస్. మనకి ఇక్కడికే భూలోకంలో ఉన్నవే తెలియవు మనకు, ఇంకా వాట్ టు టాక్ ఆఫ్ హయ్యర్ లోకాస్. అందుకని ఇదేదో కొత్త జంతువుగా ఉందండి అని అంటాడు. ఇంతవరకు వాడి కంటే పడలేదు, ఎప్పుడో కొత్తగా వచ్చిందా అంటే మనకు కంటికి కనపడకుండా ఎన్నో జీవరాశులు ఉన్నాయో, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. వాటి రంగులు కానీ వాటి ఆకారం కానీ చాలా ఆశ్చర్యకరమైనటువంటి రకరకాల జీవరాశులు ఉన్నాయి. మనుషుల్లో కూడా ఉన్నారు అక్కడక్కడ మనకు తెలియకుండా, అక్కడక్కడ పోలార్ రీజియన్స్ కనుక వెళితే ఆశ్చర్యపోతాం. వెళ్ళలే ముందు వెళితే మనం మంచు అయిపోతాం. అక్కడ కనుక వెళితే రకరకాల జీవరాశులను చూడచ్చు. అదే విశేష సంఘాన్ని అంటే రకరకాలైనటువంటి మల్టిట్యూడ్ వెరైటీస్ అని, అంటే రకరకాలైన జీవరాశులు అని అర్థం. విశేష సంఘాన్ అంటే గుంపు, సంఘాన్ అంటే గ్రూప్, సంఘా అంటే ది గ్రూప్, స్పీసీస్, డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ స్పీసీస్ అంట జీవరాశి. ప్రాణిజాతం అని అర్థం, ప్రాణిజాతం. అంతేకాకుండా నేనేం చూశానో తెలుసా అర్జున, కృష్ణ నేనేం చూస్తున్నాను, ఈ బ్రహ్మాండం ఈశం కమలాసనస్థం. ఆ బ్రహ్మాదీని నాలుగు తలల బ్రహ్మని బ్రహ్మాండం అంటే ఆ బ్రహ్మని బ్రహ్మ దీర్ఘం, ఇంగ్లీష్లో రాస్తే దీర్ఘంలో రాయాలి బ్రహ్మ అని. బ్రహ్మ అంటే నిర్గుణం బ్రహ్మ, బ్రహ్మదేవుడు అంటే నాలుగు తలల బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ, బ్రహ్మ అనాలి. అందుకని ఆయన బ్రహ్మ, ఈయన బ్రహ్మ, అందరూ బ్రహ్మమే అన్నారు. అలా కాదు, కమలాసనస్థం బ్రహ్మాండం చూడండి అక్కడ. నిర్గుణం బ్రహ్మ కమలాసనస్థమా? నిర్గుణ బ్రహ్మ సర్వవ్యాపి. కమలాసనస్థం అంటే కమలం అంటే తామర, ఆసనం అంటే సీట్ అనమాట. ఎవరికైతే ఆసనం కమలమే ఆసనంగా ఉన్నదో, ఆసనంగా ఉంచుకొని కూర్చున్నాడో, సమ్ అంటే ఉన్నటువంటి, అవాయిడింగ్, ఎవరైతే కమలమే ఆసనంగా తీసుకొని కూర్చున్నాడో కమలాసనస్థం బ్రహ్మాండం అంటే ఆ బ్రహ్మదేవుణ్ణి. ఈశం, ఈశం అంటే లార్డ్ అనమాట. అందరు దేవతలకి సృష్టి జాతం మొత్తానికి ఆయనే కదా దేవుడు. బ్రహ్మదేవుణ్ణి సృష్టించాడు ఫస్టుడు బ్రహ్మం. బ్రహ్మం ఈశ్వరుడు ఏం చేశాడు, బ్రహ్మాన్ని సృష్టించాడు. ఆయన ఏం చేశాడు, ఇంక నేను ఒక్కడిని ఉంటే బాగుండు అని చెప్పి అందరినీ సృష్టించాడు. కొట్టుకోండి అందరూ, ఆనందించండి కొట్టుకోండి, రెండు దుఃఖం పడండి ఆనందించండి అన్నాడు. ఎర్త్కేక్ వస్తే పడిపోండి అన్నాడు, ఆనందంగా వస్తే పండగలు వస్తే ఆనందించండి అన్నాడు, మీ ఇష్టం అన్నాడు. వాళ్ళ వాళ్ళ కర్మానుసారం సుఖాన్ని భోగాన్ని అనుభవించండి, దుఃఖపడండి అని. సరే, ఈశం బ్రహ్మాండం అంటే, ఈశం అంటే ఇక్కడ అది ఒక విశేషణం అన్నమాట, బ్రహ్మదేవుడికి విశేషణం. ఎటువంటి బ్రహ్మదేవుడు? ఈశం బ్రహ్మదేవుడు అంటే, ఈశం అంటే అందరికీ ప్రభువైనటువంటి వాడు అని అర్థం. క్రియేటర్, సమష్టి. ఇంకా టెక్నికల్ పాయింట్ ఇక్కడ కొంచెం వేదాంతంలోకి, సగుణ బ్రహ్మ గురించి చెప్తున్నప్పటికీ కూడా కొంచెం అప్పుడప్పుడు మనకు వేదాంతం చెప్తూ ఉండాలి. సమష్టి ప్రతిబింబ చైతన్యం, చిదాభాసం అంటాం. వ్యష్టి ప్రతిబింబ చైతన్యం ఏమిటి? రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్, అహంకారం, వ్యక్తిగతంగా ఇండివిజువల్ లెవెల్, టోటల్ లెవెల్, టోటల్ లెవెల్ కాస్మిక్ లెవెల్ సమష్టి అంటాం. సమష్టి ప్రతిబింబ చైతన్యం సూక్ష్మ శరీరం అనమాట, టోటల్ సటిల్ బాడీ. ఎవరు? బ్రహ్మాజీ. బ్రహ్మాజీ అంటే ఎవరు? హిరణ్య గర్భ. హిరణ్య గర్భ ఎక్కడ కూర్చున్నాడు? తామర పుష్పంలో కూర్చున్నాడు. అటువంటి తామర పుష్పంలో కూర్చున్నటువంటి బ్రహ్మదేవుణ్ణి చూస్తున్నాను. ఎవరంటున్నారు? అర్జునుడు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? కృష్ణుడితో చెప్తున్నాడు. చూసింది చూసినట్టు చెప్పాలి కదా. ఆయన చూపిస్తూ ఉంటే నోరు తెచ్చుకుంటే ఎట్లా? ఏం చూస్తున్నావో చెప్పాలి కదా. బ్రహ్మదేవుణ్ణి చూస్తున్నాను అన్నాడు. మిగతా దేవతలందరినీ చూస్తున్నాడు. సమస్త ప్రపంచాన్ని చూస్తున్నాడు. అన్ని జీవరాశుల్ని చూస్తున్నాను అన్నాడు. అంటే అర్థమేంటి? పర్వాలే, నేను నీ దివ్యచక్షులు ఇచ్చినందుకు ప్రయోజనం ఉన్నది అన్నాడు. ఈశం బ్రహ్మాణం కమలాసనస్థం ఈశం బ్రహ్మాణం ఈశం, అది విశేషణం. ఈశం బ్రహ్మాణం కమలాసనస్థం, సూక్ష్మ శరీరం అన్నమాట. సర్వాన్ ఋషీన్, వశిష్ఠుడు మొదలైనటువంటి ఋషులందరినీ కూడా. అంతేకాకుండా ప్రతి జ్ఞాని ఇది ఋషి, ప్రతి జ్ఞాని కూడా ఒక ఋషి. అందరు జ్ఞానుల్ని కూడా నీ యొక్క విశ్వరూపంలో నేను చూస్తున్నాను అన్నాడు. అందరి ఋషుల్ని ఋషతి జానాతి ఇది ఋషి. ఎవరు జానాతి అంటే తెలుసుకుంటాడో, ఎవరికి ఎవరిని తెలుసుకుంటాడో ఆ యొక్క పరమాత్మను తెలుసుకున్నవాడు జ్ఞాని ఋషి. అందుకని ఋషులు అంటే ఎవరు? జ్ఞానులు అని అర్థం. వాళ్ళందరినీ కూడా చూస్తున్నాను. దివ్యాన్ ఉరగాన్, అంతేకాదు వాసుకి మొదలైనటువంటి రెప్టైల్స్ అంటే పొట్టతో పాకేటటువంటి, ఉరగంటే పొట్ట, ఉరగాన్ అంటే పొట్టతో వెళ్ళి అనమాట. ఉరస్ అంటే చెస్ట్ అంటారు, అబ్డామిన్ చెస్ట్ తో. ఉరసా గచ్చతి ఇది ఉరగ. ఉరసా అంటే పొట్టతో అలాంటి చెస్ట్ అనమాట, వెళ్ళేటటువంటిది, ఆకుతూ వెళ్ళేటటువంటిది. దాన్ని అవన్నీ కూడా చూశాను అని అర్థం. ఇక్కడ విష్ణువు అంటే సమష్టి కారణ శరీరం. ఇక్కడ పాము దేనితో పోల్చారంటే ఉరగాన్ సర్పెంట్ సమష్టి సూక్ష్మ శరీరం, అదే కుండలిని అంటారు చూడండి యోగ శాస్త్రంలో, అదే సమష్టి సూక్ష్మ శరీరం. ఈ బ్రహ్మాజీ అనేటువంటిది సమష్టి ప్రతిబింబిత సూక్ష్మ శరీరం. సో ఆ యొక్క పాము అనేటువంటిది సూక్ష్మ శరీరం, ఆ శరీరంలో ప్రతిబింబించేటటువంటి చైతన్యం బ్రహ్మాది. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. దివ్యాన్ ఉరగాన్, అన్నిటినీ చూస్తూ ఉన్నాను. సూక్ష్మ శరీరాన్ని అంటే కమలాసనస్థం అంటే చిదాభాస బ్రహ్మలోకానర్థం, బ్రహ్మలోకం. అన్ని దేవతలను సెలెస్టియల్స్ అన్నమాట, వాటన్నింటినీ కూడా చూస్తున్నాను. అంతేకాకుండా తర్వాత శ్లోకంలో చెప్తున్నారు, ఇదంతా చిత్రీకరణ అన్నమాట, పిక్చరైజేషన్. లోటస్ అనేటటువంటిది తామర పుష్పం అనేటువంటిది శరీరంతో పోల్చబడింది. సూక్ష్మ సమష్టి స్థూల శరీరం తామర పువ్వు. ఆ తామర పువ్వులో ఉన్నటువంటి బ్రహ్మాజీ ఉంది చిదాభాస, రిఫ్లెక్టెడ్ చైతన్యం. ఇంకా ఒక్కొక్క పుస్తకాల్లో వర్ణిస్తారు, విష్ణుమూర్తి ఇలా పడుకొని చూస్తున్నాడు. విష్ణుమూర్తి వచ్చి కారణ శరీరం, ఈయన యొక్క రిఫ్లెక్షన్ ఆ బ్రహ్మ మీద పడుతోంది. అందుకని ఆయన ప్రతిబింబం, ఈయన ఒరిజినల్, ఈయన ఒరిజినల్ ఇట్లా చూస్తున్నాడు. ఈయన దృక్ అక్కడ బ్రహ్మాజీ మీద పడుతోంది. పడుకున్నాడు కదండి, శేషకల్పశాయి కదా. బ్రహ్మాజీ కూర్చున్నాడు, సృష్టి చేస్తున్నాడు, రాస్తున్నాడు కర్మలు, ఎవరి ఎవరి కర్మలు. అందుకని కృష్ణ పరమ ఇక్కడ విష్ణుమూర్తి చూస్తున్నాడు, ఈ దృష్టి ఆయన మీద ఉంది. అంటే ఏంటి? ఒరిజినల్ కాన్షియస్నెస్ రిఫ్లెక్టింగ్ ఇన్ బ్రహ్మాజీ. అది ఆర్సి, ఈయన ఓసి. ఆయన కూర్చున్న చోటు వచ్చి ఆయన యొక్క శరీరం కమలం. ఎందుకు వర్ణన చెప్తూ పోవచ్చు, దీనికి అంతే ఉండదు. పురాణంలా కథలాగా కూడా చెప్పచ్చు. ఇవన్నీ వర్ణన చేశారు, కానీ కథలు చెప్తే కథల్లోనే పడిపోతారు జనం. అందుకని అప్పుడప్పుడు కథ, అప్పుడు వేదాంతం, కథ వేదాంతం, రెండు చెప్పాలి. వేదాంతం వినేవాడు వేదాంతం వింటారు, కథ వినేవాడు కథ వింటారు. నిద్రపోతారు. మీరు కాదండి చెప్తున్న ఉదాహరణ. ఒకసారి నిద్ర వస్తుంది, ఏం చేస్తాం మరి? మన మన కంట్రోల్లో ఉండదు కదా. అదొకటి భగవంతుడు ఆయన చేతిలో పెట్టుకున్నాడు. తర్వాత శ్లోకం. శ్లోక నెంబర్ 16.
అనేక బాహూదరవస్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంత రూపం. నాంతం న మధ్యం అపునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపం.
ఒక గోపికలందరూ ఒక ఒక శ్లోకం చదివారు. వాళ్ళు గోపికలు అర భక్తులు. ఆ శ్లోకం చాలా అందంగా ఉంటుంది. కృష్ణుడు ఏం చేస్తున్నాడు, వాడి చేతిలో నుంచి తప్పించుకుని పరిగెడుతున్నాడు. కృష్ణుడికి వెన్న దొంగిలించడం పరిగెత్తడమే కదా చేతికి చిక్కకుండా. ఈ గోపికలందరూ వాళ్ళ యొక్క భావనని చెప్తున్నారు. ఏమని, నువ్వు మా చేతిని అయితే తప్పించుకుని వదిలిపెట్టి పోతావు, మా హృదయంలో నుంచి పోలేవు కదా అని చెప్పి ఆ శ్లోకం హస్తం ఉత్క్షిప్య జాతోసి. హస్తం ఉత్క్షిప్య అంటే నా చెయ్యిని విదిలించేసి, పట్టుకున్న చెయ్యిని విదిలించేసి జాతోసి అంటే నువ్వు వెళ్ళగలవు. ఎందుకంటే చిన్నపిల్లవాడి కదా పరిగెడతావు. హస్తం ఉత్క్షిప్య జాతోసి బలాత్ కృష్ణం కిమ్ అద్భుతం. బలాత్ అంటే బలవంతంగా పరిగెత్తి వెళ్ళిపోతాం. బలాత్ కృష్ణ, హే కృష్ణ కిమ్ అద్భుతం, అందులో ఆశ్చర్యం ఏముంది. నువ్వు కనుక నా చేతిని వదిలించేసి నెట్టేసి కనుక వెళ్ళిపోతే, విదిలించుకుని వెళ్ళిపోతే అందులో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. కానీ ఆశ్చర్యం ఏమిటో తెలుసా, హృదయాత్ యది నిర్యాసి పౌరుషం గణయామితే. ఒక నువ్వు గనక నా హృదయంలో నుంచి వెళ్ళగలిగితే, హృదయాత్ నిర్యాసి యది, సపోజ్ ఇఫ్ యూ క్యాన్ గో ఫ్రమ్ మై హార్ట్, హృదయాత్ నిర్యాసి యది నిర్యాసి పౌరుషం గణయామితే, ఐ కెన్ నీ యొక్క పౌరుషాన్ని నేను ఐ కెన్ కౌంట్ అన్నారు. అంటే నువ్వు వెళ్ళలేవు అని అర్థం. నువ్వు నా హృదయంలో నుంచి కనుక వెళ్ళగలిగితే గొప్పవాడు అయ్యా, నా చేతులను నిన్ను వదిలించుకుని వెళ్తే పెద్ద గొప్పతనం ఏమిటి అందులో. చూడండి భక్తులు ఎలా అద్భుతంగా రాస్తారు. భక్తున్న వాడికి తెలుస్తుంది, అది రాసేవాడికి తెలుస్తుంది. నా హృదయంలో నుంచి వెళ్ళగలిగితే పౌరుషం ఉన్నవాడి కింద లెక్కను. అంటే ఏమిటి, భక్తుల హృదయంలో నువ్వు ఉంటావు, భక్తుడికి నువ్వు దాసుడివి, నీ పౌరుషత్వం నీ యొక్క పరాక్రమం అన్ని సరెండర్ అయిపోతాయి భక్తుడి హృదయంలో అన్నాడు. చూడండి అంటే భక్త ఈజ్ సో కాన్ఫిడెంట్, గణయామితే నేను నీకు పౌరుషం గలవాణ్ణిగా నేను ఎంచుకుంటాను, ఎన్నగలను, ఐ కెన్ కౌంట్ యూ యాజ్ ఎ మ్యాన్లీ నో ద పౌరుషం ఉన్నవాడిగా అన్నారు. నువ్వు ఎక్కడయ్యా భక్తుడికి, యు ఆర్ మెల్టింగ్ పర్సన్, యూఆర్ మెల్టింగ్ లైక్ ఎ స్నో అన్నారు. మంచులాగా కరిగిపోతాను భక్తుల హృదయాల్లో అన్నారు. కాబట్టి నా హృదయంలో నుంచి బయటకు వెళ్ళగలవా, నా చర్య చేతి నుంచి అయితే తప్పించుకున్నావు కానీ. ఇది గోపికల యొక్క భావన. ది ఆర్ వెరీ కాన్ఫిడెంట్, యు కెనాట్ గో ఫ్రమ్ మై హార్ట్ అంటే ఏంటి, నువ్వు ఉంటే ఉండి ఇక్కడ లేకపోతే లేపు, కానీ నా హృదయంలో ఉన్నావు కదా. మనం ఏమిటి, హృదయంలో ఉన్నాడా లేదా ముఖ్యం కాదు. అది నిజమైన భక్తి అంటే అది, దట్స్ ఆర్ రియల్ లవ్ అంటారు. రియల్ లవ్ నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, అన్కండీషనల్ లవ్. అన్కండీషనల్ లవ్, వై యు లవ్, లవింగ్ ఇస్ మై నేచర్, ఐ లవ్ దట్స్ ఆల్. ఎందుకు ప్రేమిస్తున్నావు అంటే ఫలా కారణంగా ప్రేమిస్తున్నాను అంటే ప్రేమ కాదు, ప్రేమించడం నా స్వభావం కనుక ప్రేమిస్తున్నాను అన్నారు, అది ప్రేమ అంటే. ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు, అనేక బాహు ఉదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం పశ్యామి, నిన్ను చూస్తున్నాను నేను, ఐ సీ యూ అన్నారు. త్వాం పశ్యామి నిన్ను చూస్తున్నాను, ఎలా చూస్తున్నాను, సర్వతః అంతటా, సర్వతః రెండవ లైన్లో సర్వతః అంతటా అనంత రూపం అంటే అనేక రూపాన్ని అంటే దాని అంతం లేనటువంటి, అనంత అంటే అంతము లేనటువంటి, నీ రూపాలకి ఇన్ని అని చెప్పలేను నేను, కౌంట్లెస్ అని అర్థం, ఎండ్లెస్, కౌంట్లెస్, అనంతం. అన్ని డైరెక్షన్స్ లో, ఆల్ ఫ్రమ్ ఆల్ క్వార్టర్స్, సర్వత ఫ్రమ్ ఆల్ డైరెక్షన్స్, దక్షిణం, వామం, ఊర్ధ్వం, అధం, ఇన్ మిడిల్, ఆల్ క్వార్టర్స్, ఎవ్రీవేర్. అనంత రూపం చూస్తున్నాను. ఎలా చూస్తున్నాను? అనేక అంటే అనేకమైనటువంటి బాహు చేతులతో, ఉదరం పొట్టలతో, ఉదరం అంటే పొట్ట, వక్త్రం అంటే ముఖంతో, నేత్రం కళ్ళు, అనేక చేతులు కలిగిన వాడిగా, అనేక కళ్ళు కలిగిన వాడిగా, అనేక ఉదరములు కలిగిన వాడిగా, అనేక ముఖములు కలిగిన వాడిగా నేను అంతటా నిన్నే చూస్తున్నాను అన్నాడు. ఒక ముఖము ఒక ముక్కుంటే ఇంత కష్టపడుతుంటే, అనేక ముఖాలు పెట్టుకుని అనేక ముక్కులు పెట్టుకుంటే అన్నిటికి జలుబు చేస్తే ఏం చేయాలి? అలా కాదు, ఆయనకేం లేవు అనేక ముఖాలు, మనందరి ముఖాలు ఆయన ముఖాలు. అందుకే చూడండి, ముఖం ఒక ముఖం అన్నట్టు ఒక ముఖం ఉండదు. చూడండి ఉన్నదా, ఒక మనిషి పళ్ళు అలైన్మెంట్ ఉన్నట్లు ఇంకొక మనిషి పళ్ళు అలైన్మెంట్ ఉందా? ఉండదు. అంటే మల్టీ ఫార్మ్స్ అన్నమాట, రకరకాల రంగులు, రకరకాల ముఖాలు, రకరకాల హైట్, రకరకాల షేప్స్, ఎన్ని రకాలు చూడండి మనుషులు. అనేక బాహూధర వక్ర నేత్రం పశ్యాను. అంతేకాకుండా తవ ఆదిం, తవ మధ్యం, తవ అంతం, నీ మొదలు చివర మధ్యం అంతా కూడా నేను చూస్తున్నాను. విశ్వరూప విశ్వేశ్వర వచ్చేవారం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.